ఇక కథ చెప్పుకుందానే. ఇక విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు, మిగతా మునులందరూ కలిసి మిథిలా నగరం బయలుదేరారు కదా. ఇక వాళ్ళు అట్లా అట్లా వెళ్ళి ఒక శోణ నది దగ్గరికి వచ్చారు. ఇక అక్కడ వచ్చి రెస్ట్ తీసుకుంటారు. ఇక రాముడు, ఇక్కడ నది గురించి చెప్పండి, దీనికి సంబంధించిన కథ అంటే, ఒకనాడు బ్రహ్మదేవుడు కుమారుడు ఉండే అతను, ఆయన పేరు కుశుడు. ఆయనకు 4 కొడుకులు ఉన్నారు. 4కి 4 నగరాలు కట్టారు. ఒక నగరం ఈ శోణా నది పక్కకు ఉండేది. ఆ కుశుని కొడుకే కుశనాభుడు అని ఉండేట. ఆయనకి గృతాచి అనే అప్సరస అని తో పెళ్ళి చేస్తే ఆమెకి 100 పిల్లలు ఉంటారు, అందరు ఆడపిల్లలు. వాళ్ళందరూ బాగా చదువుకొని పెద్దగా అయినాక వాళ్ళు ఒకరోజు అడవికి పోతే అక్కడికి వాయుదేవుడు వచ్చి, అబ్బా వీళ్ళు చాలా అందంగా ఉన్నారు, వీళ్ళను నన్ను పెళ్ళి చేసుకోమంటా అని పోయి అడుగుతాడు ఆ 100 వాళ్ళు. మా అంతట మేము భర్తను ఎంచుకోము, మా నాన్న చేస్తాడు అది అనేసి అంటాడు. దాంతో వాయుదేవుడికి చాలా కోపం వచ్చి వాళ్ళని శపిస్తాడు. దాంతో అప్పటిదాకా వాళ్ళు చాలా అందంగా కనిపించేటోళ్ళు కాస్త వికారంగా అయిపోతారు. వాళ్ళు వాయుదేవుడికి పైన కూడా కోపం వస్తుంది కానీ వాళ్ళు ఏమనరు, ఋషి పుత్రికలు కదా. వాళ్ళు ఏమంటారంటే, నిన్ను మేము శపిస్తే మేము ఇన్ని రోజులు చేసిన తప్పు ఫలం పోతుంది, సరే నీ పాపాన నువ్వు అనేసి ఇక వీళ్ళ ఇంటికి పోయి ఇచ్చేసరికి వాళ్ళ నాన్నకి ఏం అర్థం కాదు. ఇక కుశుడు కుశనాభుడు చూసి అడిగితే చెప్తారు మొత్తం కథ. సరే మీరైనా కోపం రాకుంటున్నారు, శభాష్ అని అనుకుంటారు. ఇక ఆయన వీళ్ళకి ఎట్లా పెళ్లి చేయాలి, ఎవరికి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఒక చులి అని ఒక గొప్ప బ్రహ్మచారి ఉంటాడు. ఆయనకి గంధర్వ యువతి సేవ చేస్తూ ఉంటుంది. ఆయన ఆశ్రమంలో పనులు ఇవన్నీ పూజ చేసుకుంటుంటే ఇక ఆయన ఈమె చేసే పనికి చాలా మెచ్చి, నీకు ఏం వరం కావాలో కోరుకోమంటే నాకు ఒక కొడుకుని ఇవ్వండి అని అంటారు. వరం ఇవ్వండి అంటే ఇక ఆయన బ్రహ్మదత్తుడు అనే మానస పుత్రుణ్ణి వరంగా ఇస్తాడు. ఆ మానస పుత్రుడు రాజయ్యి, ఆ బ్రహ్మదత్తుడే రాజయ్యి పరిపాలన చేస్తూ ఉంటాడు. అబ్బాయి బ్రహ్మదత్తుడే నాకు అల్లుడైతే మంచిగా ఉంటుందని ఆ కుశభనాభుడు ఇక పోయి బ్రహ్మదత్తుని అడుగుతాడు. ఆయన ఇక పెళ్ళి చేసుకుంటాను ఒప్పుకుంటాడు ఆ 100. ఇక వాళ్ళని ఒక్కొక్కరికి పెళ్ళి చేసుకుంటూ ఉండగానే వాళ్ళందరికీ వికార రూపం పోయి మంచి పూర్వరూపం, సౌందర్య రూపం వస్తుంది. ఇక ఆ తర్వాత ఏమైందో విశ్వామిత్రుడు చెప్తున్నాడు. ఇట్లా ఆ కుశనాభుడికి కొడుకులు లేకపోయేసరికల్లా ఒక యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞం చేయడము ఏంటో, ఆయనకి గాది అనే కుమారుడు జన్మిస్తాడు. ఆ గాదిరాజు కొడుకునే నేను అనేసి చెప్తాడు. సో విశ్వామిత్రుడు వాళ్ళ నాన్న ఎవరు, గాది. ఇక వాళ్ళు ఆ తర్వాత అట్లా పోయేసరికి గంగా తీరానికి వస్తారు. ఇక అక్కడ రాముడి గంగానది కథ చెప్పండి ఋషివర్య అనగానే ఇక విశ్వామిత్రుడు ఇట్లా చెప్తుంటాడు. ప్రాచీన కాలంలో అయోధ్యని రాజధాని చేసుకొని సగర చక్రవర్తి పరిపాలించేటోడు ఈ ప్రపంచాన్ని. అయితే సగర చక్రవర్తికి పిల్లలు లేరు, ఆయనకి 2 అన్నమాట. ఇక భృగు మహర్షిని కలిసి ఆయనని పూజిస్తే భృగు మహర్షి అంటాడు, మీకు ఒకరికి ఒకరు కావ 2 ఇస్తాను, ఒకరికి ఒకరుని మరొక భార్యకి 60,000 పిల్లల్ని, అది ఎవరు ఎవరికి కావాలో కోరుకోండి మీరే అని అంటే, పెద్దరాణి కేశినినేమో శాశ్వతంగా పరిపాలించగలిగే వంశాన్ని, ఇక్ష్వాకు వంశ రాజుని ఒకరు చాలు నాకు అనేసి అంటుంది. 2వ రాణి సుమతి ఇక 60,000 పిల్లల్ని కావాలి అని అంటది. ఈ కేశినికి అసమంజసుడనే కొడుకు పుడతాడు. సుమతికేమో 60,000 మంది కొడుకులు పుడతారు. వాళ్ళు పెద్దగైనాక ఈ అసమంజసుడు ఏం చేస్తాడంటే 60,000 మందిని ఊక సరయు నదిలో ముంచి ఆనందపడుతూ ఉంటాడు. దాంతో సగర చక్రవర్తికి చాలా కోపం వస్తుంది అసమంజసుడి మీద. ఆయనని రాజ్య బహిష్కరణ చేసేస్తాడు. అయితే అసమంజసుని కొడుకు ఉంటాడు కదా, ఈయనకి మనుమడైతాడు కదా, అంశుమంతుణ్ణి మాత్రం తనతోటే ఉంచుకుంటాడు. ఎవరు? సగర చక్రవర్తి. ఇక ఒకనాడు అశ్వమేధ యాగం చేయాలి అనేసి అంశుమంతుణ్ణి ఏమంటాడంటే, అరే నువ్వు ఈ అశ్వాన్ని చూస్తూ ఉండని చెప్తాడు. ఇంద్రుడు ఏం చేస్తాడంటే దొంగచాటుగా రాక్షస రూపంలో వచ్చేసి ఈ అశ్వమేధ యాగంలో ఉపయోగించే అశ్వం, అదే గుర్రాన్ని ఎత్తుకపోతాడు. ఇక దాన్ని గుర్రం పోగానే సగర చక్రవర్తికి పంతులు చెప్తారు, ఈ గుర్రం పోయింది కదా, మంచిది కాదు, అరిష్టము, ఈ గుర్రాన్ని వెతకాలి అని అంటే, ఇక ఈ అంశుమంతుని యాగశాల కావలించి ఇక మిగతా 60,000 మంది కొడుకుల్ని ఆ యాగశ్వాన్ని వెతకమని చెప్పి పంపిస్తాడు. ఇక వాళ్ళంతా భూమండలం అంతా వెతుకుతారు. ఎక్కడ దొరకకపోయేసరికి వాళ్ళ నాన్న చెప్పింది గుర్తుకొస్తుంది, భూమి మీద దొరకకపోతే భూమి లోపల వెతుకురని. ఇక తవ్వుతూ ఉంటారు. అట్లా తవ్వుతూ ఉంటే పాములు, అన్ని జీవరాశులు భయపడుతూ ఉంటాయి, నదులు ఇవన్నీ. ఇక వాళ్ళు అట్లా చేస్తూ ఉండేసరికి కల్లా దేవతలందరూ భయపడుతూ ఉంటారు. వాళ్ళందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి పోతే బ్రహ్మదేవుడు అంటారు, భూమి విష్ణుపతి ఉన్నాడు కదా, ఆయన కపిలుడి రూపంలో ఉండి వాళ్ళందరినీ సంహరిస్తారులేండి అనగానే ఇక వాళ్ళు కొంచెం నిమ్మదం పడి ఇక పోతారు. ఇక ఈ 60,000 మంది సగర కుమారులు తవ్వుతూనే ఉంటారు. తవ్వి తవ్వి నాలుగు దిక్కులలో దిగ్గజాలు, మహాదిగ్గజాలు అంటే ఏనుగులు నాలుగు దిక్కులుండి భూమిని అంతా మోస్తూ ఉంటాయి. ఇక అది దాటినాక ఇంకా దొక్కు తవ్వుకుంటూ పోతూ ఉంటే వాళ్ళకి కపిల మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. అక్కడే ఇలా ఆ గుర్రం ఉంటుంది. ఇక ఆ గుర్రాన్ని అమ్మ ఈయననే ఎత్తుకొచ్చినట్టున్నాడని ఆయనని చంపుదామని వీళ్ళందరూ పోతూ దగ్గరికి పోయేసరికల్లా ఆయన దివ్య దృష్టితో చూసి వీళ్ళందరినీ భస్మిపటలం చేసేస్తాడు. భస్మిపటలం అంటే బూడిద అయిపోతారు వీళ్ళందరూ. ఇక అట్లా అయిపోయేసరికి ఇక్కడ సగర మహారాజేమో ఇంకా వస్తలేరు నా కొడుకులు ఏందని చూసి, ఒరే నువ్వు పోయి వెతుకుపోరా మనమడా అనేసి అంశుమంతుని పంపిస్తారు. ఇక ఈ అంశుమంతుడు, అరే మా బాబాయిలు ఎక్కడ పోయిరని వెతుక్కుంటూ ఆ సొరంగాలు అవన్నీ పోతూ ఆ తర్వాత ఆ మహాదిగ్గజాలు ఏదైతే భూమిని మోస్తున్న ఏనుగులు ఉన్నాయి కదా వాటిని కూడా దాటి వచ్చేసరికల్లా ఒక దగ్గర మొత్తం బూడిదైపోయి ఉంటారు. అయ్యో మా బాబాయిలు ఇట్లా చనిపోయిరా, సరే వీళ్ళకి కర్మకాండలు కానీ పితృతర్పణం అన్న చేద్దామని చూస్తే ఆయనకి వాటర్ ఎక్కడ దొరకదు. అప్పుడే ఒక అశరీరవాణి ఆకాశంలో అంటుంది, ఇది నువ్వు గంగా నదితోటి తడిపితేనే వీళ్ళందరూ స్వర్గానికి పోతారు, నువ్వు ఇది మీ తాతకి చెప్పు, సగర చక్రవర్తికి చెప్పు, అక్కడ యాగాశ్వం ఉంది దాన్ని తీసుకుపో అంటే. ఇక అది దాన్ని తీసుకొని వచ్చి జరిగిన కథ అంతా చెప్తాడు సగర చక్రవర్తికి. ఇక ఆయన సగర చక్రవర్తి ఇక అంశుమంతుడికి రాజ్యాన్ని అప్పగించి తపస్సు చేస్తాడు కానీ అట్లే చనిపోతాడు. ఆయన గంగానదిని తీసుకురాలేకపోతాడు. అంశుమంతుడి కొడుకు దిలీపుడికి రాజ్యాన్ని ఇచ్చేసి అంశుమంతుడు కూడా తపస్సు చేస్తాడు కానీ ఆయన మరణం అయిపోతాడు. ఇక దిలీపుడు కూడా చేస్తాడు, అది అవ్వడు. ఇక దిలీపుడి కొడుకు భగీరథుడు ఉంటాడు, ఆయన 1000 సంవత్సరాలు బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు, చేసి బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు. నా పూర్వీకులని గంగాజలంతో తడపాలే, అట్లే నాకు ఒక కొడుకుని ప్రసాదించు అని వరాలు అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ అంటాడు, నేను నీకు వరాలు ఇవ్వడానికి సిద్ధమే, కానీ గంగా నది భూమి మీదకి వస్తే దాన్ని ఎవరూ భరించలేరు, ఇది భరించేది ఒక శివుడే, నువ్వు శివుడి కోసం తపస్సు చెయ్యి అని అంటాడు. ఈయన మళ్ళీ శివుడి కోసం తపస్సు చేస్తాడు చాలా సంవత్సరాలు. ఇక అప్పుడు మళ్ళీ శివుడు సరే నేను పట్టుకుంటా గంగని అనేసి ఒప్పుకుంటాడు. ఇక గంగాదేవికి దారి చూపిస్తూ ఉంటాడు రామ్మ అనేసి ఆకాశం నుంచి భూమి మీదకి. ఇట్లా గంగా పడేటప్పుడు శివుణ్ణి చూస్తుంది గంగానది. శివుడు ఆ జట జుటము ఈ బూడిద ఇదంతా చూసి అబ్బా నాదంతా నీళ్ళు గలీజైతాయి అనుకుంటుంది. అప్పుడు శివుడు చూసి కోపపడి ఆయనకు చాలా కోపం వస్తుంది గంగానది మీద. వచ్చేసి ఇక గంగానది ఎంత స్పీడ్గా అయితే దుర్ర పడుతుంటుందో, ఇక ఆయన జుట్టు ఉంటుంది కదా చాలా పెద్దగా ఉంటుంది శంకర్కి, ఆ జుట్టులోనే బంధించేస్తాడు. దాంతో ఆ నది బయటికి రాకపోయేసరికల్లా భగీరథుడు అరే ఏది గంగానది అని చూస్తే ఓ శివుడి దగ్గర ఉండిపోయిందని మళ్ళీ తపస్సు చేస్తాడు శివుడి గంగని వదిలిపెట్టాలనేసి. ఇక శివుడు శాంతించి సరే అని వదులుతాడు గంగ. ఏ భూమి మీద పడి 7 పాయలు అవుతుంది. ఆ 7 పాయలు 6 పాయలు రకరకాలుగా ప్రవహిస్తూ ఉంటే 7వ పాయ భగీరథుడి అమ్మటి రథం వెనకాల వస్తూ ఉంటుంది. అట్లా పోతూ ఉంటే ఈ గంగానది ప్రవాహం పోతూ ఏమవుతుందంటే జాహ్నువు మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తుతుంది. దాంతో ఆయనకి చాలా కోపం వచ్చి ఆ జాహ్నువి మహర్షి నోరిట్లా అని తెరిస్తే అంతా ఆయన నోట్లకి లోపడికి పోతుంది కానీ బయటికి వెళ్ళదు, దాన్ని అంతా మింగేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు దేవతలందరూ ఆయనని ఓ ఋషివర్య ఈ గంగా నది నీ కుమార్తెగా పేరుగాంచుతుంది, కొంచెం కోపం తగ్గి వదులు అనగానే ఇక ఆయన కూడా కోపం చల్లారి గంగానదిని వదులుస్తుంది. ఇక గంగానది అట్లా పోయి సగరపుత్రుల భస్మాలను చితాభస్మాలను తడపంగానే వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతాడు. అప్పుడే బ్రహ్మ భగీరథ మహారాజుకి కనిపించి ఓ మహారాజా నేటితో నీ మహాకార్యం సిద్ధించింది, గంగ నీ పుత్రికగా భగీరథి అనే పేరుతోటి భూలోకంలో ఖ్యాతిగాంచుతుంది అని చెప్తాడు. ఇక అట్లా విశ్వామిత్రుడు ఇది గంగానది కథ అని చెప్పి ఈరోజు ఇక్కడికి చాలు ఇక రెస్ట్ తీసుకుందాం అనేసి ఇంక ఆ నైటు తెల్లారిపోతుంటుంది ఇవాళ ఆపేస్తారు అక్కడ. ఇక విశ్వామిత్రుడిది రాముల వారిది మజిలి అక్కడికి వస్తుంది. వాళ్ళు ఇంతకీ అడిగిపోతున్నారు, వాళ్ళు మిథిలా నగరం జనక మహారాజు యజ్ఞానికి దగ్గరికి పోతూ ఉన్నారు. ఇక మిగతాది మరొక రోజు చెప్పుకుందాము.